అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయే అర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇవాళ మనం సురాభాండేశ్వర స్వామి వారి సన్నిధానంలో శ్రీ వెంకటాచల మహాత్మ్యం స్కాంద పురాణంలోని వైష్ణవఖండంలోకి అడుగు పెడుతున్నాం. ఈ అడుగు పెట్టే ముందు ధర్మ సంరక్షణ కోసం నేను చెప్పే ఒక నాలుగు ముక్కలు విని ఆ తర్వాత మిగతా పురాణంలోకి అడుగు పెట్టండి. దాదాపు ఒక రెండు రోజుల నుంచి కొంతమంది తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు అని ఒక సామెత ఉంది, దీనికి అర్థం ఏమిటి అని అడిగారు. దీని మీద తల గందరగోళంగా ఉందండి, దాని అర్థం ఏమిటి అని అడిగారు. దాని గురించి తెలియాలి, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలుసుకోకపోతే కొద్ది రోజులకి మన ధర్మమే చచ్చిపోయే ప్రమాదంలో పడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఆర్షధర్మం ఒక ప్రమాదకర స్థితిలో ఉంది. కొన్ని విదేశీ శక్తులు, అన్యమతస్థులు మనలో మనకి తగాదాలు పెట్టి మన ధర్మం మీద, మన పురాణాల మీద మనకి విరక్తి కలిగేలా చేసి తద్వారా ధర్మ ప్రచారాన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఇలాంటి ప్రయత్నం కూడా ఒకటేమో తెలియదు. కానీ చాలా కాలం క్రితం నందుడు, యశోద అని ఒక ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతాన్ని భాగవతంలో చెప్పారు. దేవతలలో వసువులు అని పేరు కలిగిన కొంతమంది దేవతలున్నారు. ఆ వసువులకి నాయకుడు ద్రోణుడు. ఆయన పేరు, ఆయన భార్య పేరు ధర. ఈ ధరాద్రోణుల దగ్గరకు ఒకరోజున బ్రహ్మదేవుడు వచ్చాడు. మీరిద్దరూ భూలోకంలో మానవులుగా పుట్టండి అన్నాడు. మేము మానవులుగా పుట్టాలంటే అంత తేలిక కాదు, ఎందుకంటే మానవ జన్మలో చాలా కష్టాలు ఉంటాయి, సుఖం ఉండదు, శాంతి ఉండదు, పుట్టడం, పెరగడం, చావడం, వార్ధక్యం, రోగాలు, ఈ మధ్యకాలంలో గందరగోళాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మానవ జన్మ ఎత్తం అంటే కాదు, మీరు మానవ జన్మ ఎత్తాలి, శ్రీమన్నారాయణ సేవ చెయ్యాలి అంటే. అయితే శ్రీకృష్ణ పరమాత్మ 8 వయస్సు వచ్చే వరకు మా దగ్గర పిల్లవాడిగా పెరిగే భాగ్యం మాకు ఇవ్వండి. శ్రీకృష్ణుడి బాల్య లీలలను మేము చూడాలి, ఆ బాల్యంలో శ్రీకృష్ణుడిని మేము పోషించాలి, ఇది మా కోరిక అన్నారు. ఆయన తథాస్తు అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, మీరు ఎంత అమాయకులర్రా, కల్లా కపటం తెలియని మంచివాళ్ళు. తలకు అడిగితే మొలకు అడుగరు, తలకు అడిగితే తలకు అడిగితే అవుతుంది, మొలకు అడిగితే మొలకు అడిగితే అనమాట. తెలుసు కదా, సంధి అని ఉంటుంది కదా, ఉత్వ సంధి తెలుసు కదా. తలకు అడిగితే అది ఏమవుతుంది, తలకు అడిగితే, నాకు అడిగితే నాకు అడిగితే. అంటే సాధారణంగా ఎవరైనా ఏమంటారు, మొత్తం ప్రపంచం నాకు పరిపాలనకి వశం చెయ్యి అని కోరుకుంటారు కొందరు. లేదా శ్రీకృష్ణుడి యావజ్జీవితం పోషించే భాగ్యమని కొందరు అడుగుతారు. మీరు అలా కాదు, కేవలం 8 మాత్రమే కృష్ణుడిని పోషించే భాగ్యాన్ని అడిగారు. అంటే మీలో కల్లా కపటం తెలియదు. తలకు అడిగితే అంటే నెత్తి మీద ఒక టోపీ అడిగితే, ఒక గుడ్డ అడిగితే, కట్టుకోవడానికి మొలకి వస్త్రం కూడా అడగరు. వస్తువుల మీద వ్యామోహం లేని వైరాగ్య సంపన్నులు, జ్ఞానులు, ఇంత బోళా మనుషులు నేను ఎక్కడా చూడలేదు. మీకు మోక్షం కలుగుతుంది, శుభం కలుగుతుంది, కృష్ణుడికి తల్లిదండ్రులై పేరు పొందుతురుగాక అని వరమిచ్చాడు. అలా పుట్టింది ఈ సామెత. అంటే సాధారణంగా భగవంతుడు కనిపించిన సామ్రాజ్యాలు సంపదలు అడగకుండా స్వల్పంగా కోరుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, అటువంటి సన్యాసుల జీవితం గడిపేటటువంటి జ్ఞానులని, వైరాగ్య సంపన్నులని తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు. అంటే కట్టుకునే బట్టలు అడిగితే నెత్తి మీద పెట్టుకోవడానికి కిరీటం అడగరు, కిరీటం అడిగితే వస్త్రం అడగరు. అంటే ఎక్కువ ఆశ లేని వాళ్ళు అని ఆ సామెత పుట్టింది. ఈ సామెతలో ఏమి తప్పు ఉంది? ఇది ఎంత పవిత్రమైన సామెత అంటే వైరాగ్య సంపన్నులు అడగడం కూడా చేత కాని అమాయకులు, అంత మంచివాళ్ళు భగవంతుణ్ణి స్వార్థం కోసం అడగరని అర్థం. ఇటువంటి సామెతని పట్టుకుని అది అనవసరంగా దాన్ని గందరగోళం చేసి ప్రవచనాలు చెప్పేటటువంటి మహాత్ముల మీద దాడి చేసి వాళ్ళని కొట్టో తిట్టో భయపెట్టో క్షమార్పణ చెప్పంటే క్షమార్పణ చెప్పి ఎందుకు చెప్పరు? ఇప్పుడు మీరు వచ్చి ఏమండి నన్ను క్షమించమని అడగండి అని అడిగితే మీలో నేను పరమాత్మను చూస్తాను, మీరందరూ పరమాత్మ స్వరూపులే, ఇందులో భగవంతుడు కానివాడేవాడు, ఈ భూమి మీద పుట్టినటువంటి చీమ దోమ అనే తేడా లేకుండా అన్నీ పరమాత్మ స్వరూపమే. కృష్ణుడు ఏం చెప్పాడు? సునిచేయవ శపాకేచ పండితాహ సమదర్శినహ, కుక్క కుక్క మాంసం తినేవాడు, కుక్కని పెంచేవాడు అనే తేడా లేకుండా అన్నీ నేనే, అందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడు, నేనున్నాను. కాబట్టి ఈ ప్రపంచంలో పండితుడు అంటే అందరినీ సమానంగా చూసేవాడు అని చెప్పాడు. సమానంగా చూస్తాం, ఎందుకు చూడండి, మీ అందరికీ దండం పెడతాం, దండం పెడితే అది పుణ్యం. ఇక్కడ పార్వతి గారు దేవతే, లింగయ్య గారు దేవతే, రంగయ్య గారు దేవతే, పార్థసారథి గారు దేవతే, కెమెరా పెట్టేటటువంటి వ్యక్తి దేవతే, ఆఖరికి కెమెరా కూడా దేవతే. ఈ చరాచర జగత్తులో అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు అంత పరమాత్మే. అదే దత్తాత్రేయ సంప్రదాయం అంటే. అటువంటి సంప్రదాయంలో పుట్టిన మనం మాట వరుస కూడా ఇతరులను అవమానించాం. కానీ ఎందుకో తెలియదు కానీ ఇటువంటి చిన్న చిన్న ముక్కల్ని ఒక్కదాన్ని బయట తీసి కృష్ణుడిని నిరంతరం పొగిడి ప్రేమించి ప్రవచనాలు చెప్పేటటువంటి కోటేశ్వరరావు గారి మీద లేనిపోని యుద్ధం చేస్తే, అటువంటి వాళ్ళు మనస్తాపం చెందితే, రేపటి నుంచి మాలాంటి వాళ్ళని ధర్మప్రచారం చేయడం మానేస్తే, అప్పుడు దేశానికి నష్టం, ప్రపంచానికి నష్టం, మొత్తం ధర్మం ఆగిపోతుంది. ఆనాడు అన్యమతాలు వచ్చి విజృంభిస్తాయి. ఈ భూమి మీద మళ్ళీ కలిపురుషుడు పూర్తిగా విచ్చలవిడిగా తిరుగుతాడు. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మాలాంటి పౌరాణికులకి మాట వరసకు కూడా కులం మీద కానీ మతం మీద కానీ పిచ్చభిమానం ఉండదు. ఎవరి మీద రాగం లేదు, ద్వేషం లేదు. ప్రతి ప్రాణిని పరమాత్మ కింద చూచి ప్రేమించేటటువంటి సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళం. ఇవాళ కొద్ది మంది మీ వేళ్ల మీద మిగిలాం. నానాయాతనలు పడి ఉద్యోగాలు విడిచిపెట్టి అన్ని రకాల సుఖాలు విడిచిపెట్టి తిన్న చోట పడుకోవడం లేదు, పడుకున్న చోట తినడం లేదు. ఎంత తిరుగుతున్నామో నాతో కూడా తిరిగేటటువంటి నా భక్తులకి తెలుసు. ఒక్కరోజు ఇంట్లో సుఖంగా పడుకున్నామంటారా మేము ఈ మధ్యకాలంలో? 30 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్న దీక్షతో తిరుగుతున్నాను నేను. 25 ఏళ్ల నుంచి పాపం కోటేశ్వరరావు గారు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ప్రమోషన్లు వదులుకొని జీతాన్ని లాస్ పెట్టుకుని ఆయన తిరుగుతున్నాడు. ఆయన ఇలా ఎంతోమంది ఎన్నో సేవలు చేస్తూ ఉంటే మన ఆర్షధర్మం నిలబడుతోంది. ఇటువంటి వైదిక ధర్మాన్ని, ఈ పవిత్ర ధర్మాన్ని, ఈ భూమి అతని నిలబెట్టేటటువంటి ధర్మాన్ని మనం చేతిలో పాడు చేసుకోవద్దు. కాబట్టి అందరూ మీరు గుర్తుపెట్టుకోండి, మనకి వ్యక్తిగతంగా ఏదో ఒక కులంలో పుట్టాం, కానీ కులంతో మతంతో సంబంధం లేదు. అందరినీ ప్రేమించేవాళ్ళం. అందులో ముఖ్యంగా ఆయన సంగతి మీకంటే నాకు బాగా తెలుసు. ఆయనకి కృష్ణుడంటే ప్రాణం. అటువంటి వ్యక్తిని ఇవాళ మనందరం కూడా తప్పక సమర్థించి మేము ఉంటాం కూడా అని చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ విషయాన్ని మీరు ఈ క్షణమే అన్ని రకాల మీడియాలకి పంపించండి, అన్ని రకాలుగా ప్రచారం చెయ్యండి. ఇవాళ ఒకవేళ ఆయన మానేస్తే ఆయనతో పాటు నేను మానేస్తాను, నేను మానేస్తే మిగతా ధర్మ ప్రచారకులు కూడా మానేస్తారు. ఆ రోజునికి వేదం ఉండదు, పురాణం ఉండదు, ఇతిహాసం ఉండదు. చివరికి మనం అందరం కలిసి కట్టగట్టుకుని ఏమవుతామో తెలియదు. ఇవాళ మేము మానేస్తే మాకు వచ్చే నష్టం లేదు. దేవుడి దేవుడు మేము అందరం అంతో ఎంతో బతకడానికి కావలసినంత సొమ్ము దేవుడు ఇచ్చాడు. కానీ నిజం చెబుతున్నాను, ఇవాళ కొంచెం దుఃఖం పొంది చెందుతున్నాను, ఆవేదన చెంది చెబుతున్నాను. ఎన్నాళ్ళు అయిందండి సరిగ్గా నేను ఫోన్ చేసి? ఎక్కడ ఏం తింటున్నావో తెలియదా? ఓ చోట ఏమో ఓ పచ్చడి పెడతాడా, ఓ చోట కొబ్బరికాయ పడపోతే కొబ్బరికాయ పెడతాడా, ఒక్కో చోట ఏమో తీసుకొచ్చి రోట్లో ఏదో కుక్కుతాడా, ఓ చోట ఆనపకాయ పడదా, ఓ చోట ఇంకోటి పడదా, ఓ చోట బూడిద గుమ్మడికాయ పెడతాడా, ఇంకో చోట ఇంకో గుమ్మడికాయ పెడతాడా? నాకు ఏ రుచి ఉందో ఏదైనా, నేను ఈనాటి వరకు నా రుచి ఏమిటో నేను మర్చిపోయాను. నేను ఎక్కడ పడుకుంటున్నానో తెలియదు. కటిక నేల మీద ఓ చోట పడుకుంటాను, మంచం మీద ఓ చోట పడుకుంటున్నాను. అహరి భార్య పిల్లలు అనే విషయమే మర్చిపోయాం మేము. ఇవాళ ఆయన కానీ నేను కానీ ఇలాంటి వాళ్ళని తిరిగి 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 మాకు అసలు కుటుంబమే లేకుండా అయిపోయింది. ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం, ఈ ప్రపంచం మా కుటుంబం కింద భావించి తిరుగుతూ ఇంతమందిని బాగు చేయడానికి నానాయాతన పడుతూ ఉంటే, ఇటువంటి వాళ్ళ మీద యుద్ధం చేసి వీళ్ళ మీద మీరు కేసులు పెడితే రేపు పొద్దున మిమ్మల్ని ఎవడు కాపాడతాడు? ధర్మాన్ని ఎవడు కాపాడతాడు? పూర్వం ఋషులందరినీ రాక్షసులు బాధ పెట్టారు. ఇవాళ మన వాళ్ళు మనల్ని రాక్షసులు అవ్వద్దు. మన వాళ్ళంతా రాక్షసులు కారు. ఈ భూమి మీద పుట్టిన భారతీయులంతా మహాత్ముల కింద మళ్ళీ ప్రవర్తించాలి. కాబట్టి మీరందరూ ఈరోజు నుంచి కూడా మద్దతుగా కోటేశ్వరరావు గారి వెంట మేము ఉంటాం అనండి. అంతే ఉందాం. ఆయన ఇంటికి వెళ్ళి అవసరమైతే నిలబడదాం, నేను నిలబడతాను, మీరు నిలబడండి. మరొక్కసారి అందరం కూడా ధర్మాన్ని నిలబెట్టే శక్తినిమ్మని ఈ సురాభాండేశ్వరుడికి మొక్కుకుందాం. ఈ మంథని అనే గ్రామం నాకు చాలా ఇష్టమైన గ్రామం గనక ఇది తరతరాలుగా యుగ యుగాలుగా పురాణాలలో ప్రసిద్ధికెక్కిన మంత్రపురి గనక ఇక్కడి నుంచి హైందవ ధర్మాన్ని నిలబెట్టే ఆరష ధర్మాన్ని నిలబెట్టే శక్తినిమ్మని ఆ ఈశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఒకనొకప్పుడు ఆత్మారాముడని పేరు కలిగినటువంటి ఒక పరమ భక్తుడు, బాగా చదువుకున్నటువంటి వాడు, పేదరికంతో నానా బాధపడుతూ చివరికి తెలియకుండానే వెంకటాద్రి ప్రాంగణానికి వచ్చాడు. ఆ వెంకటాద్రి ప్రాంగణం దగ్గర కపిల తీర్థంలో స్నానం చేశాడు. ఎవరబ్బా ఈయన స్నానం చేయమన్నాడు, సంకల్పం చెప్పుకుని కపిల తీర్థంలో స్నానం చేయమన్నాడు అని స్నానానంతరం ఆత్మారాముడు ఆ వ్యక్తికి తిరిగేలోపు ఆ వ్యక్తి మాయమైపోయాట. అప్పుడు ఆకాశవాణి అన్నది, నాయనా, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడేటటువంటి నలుగురిలో సనక మహర్షి నీకు కనపడ్డాడు, నీ అదృష్టవశాత్తు నువ్వు అలమటించిపోయావు, బాబోయ్ బాబోయ్ దారిద్ర్యంతో ఉన్నానని బాధపడుతున్నావు, అందుకే నీ బాధని చూచి భగవంతుడు ఆయన రూపంలో నీకు దర్శనమిచ్చాడు. ఈ కపిల తీర్థంలో స్నానం చేసి కొండెక్కు, నీకు భగవంతుడు అండగా ఉంటాడు అని ఆకాశవాణి వినిపించగానే పవిత్ర స్నానాన్ని పూర్తి చేసుకుని కపిల స్వామివారి యొక్క దర్శనం చేసుకుని కపిలేశ్వరుణ్ణి చూచి అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ నవగ్రహాలు తమంత తాము భూలోకానికి స్వయంభూ స్వరూపాలుగా వచ్చే గుర్తుపెట్టుకోండి. స్వయంభూ అంటే తమయంత తాము వెలసిన విగ్రహాలు. నవగ్రహ దేవతలు కూడా కపిల స్వామివారు అంటే కపిల మహర్షి యొక్క అనుగ్రహము చేత, కపిల మహర్షి యొక్క భక్తి చేత కపిలేశ్వరుడుగా ఆవిర్భవించినటువంటి శివలింగం దగ్గరకు వచ్చి చూస్తూ ఉండగా ఆయనకి నమస్కరించి తమ శరీరాన్ని విగ్రహాలుగా మార్చుకున్నారు. అందుకే ఇప్పటికి కూడా కపిల తీర్థంలో ఉన్న నవగ్రహాలకి చాలా శక్తి ఉన్నది. ఎవరికైనా జీవితంలో నవగ్రహ అనుగ్రహం లభించకపోతే నవగ్రహాల వల్ల నానాయాతన పడుతూ ఉంటే చేసిన పాపాలకి నవగ్రహాలు ఎప్పుడు కూడా శిక్షిస్తాయి. మనం చేసిన ప్రతి పాపాన్ని ఇక్కడ అనుభవించవలసిందే. ఎవరైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే చేసిన పాపాన్ని ఇక్కడ అనుభవించి తీరాలి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, మంచి కాని చెడ్డ కాని ఇటువంటివి మనం చేసిన పుణ్యం పాపం ఇక్కడే అనుభవిస్తాం. ఆ అనుభవించేది గ్రహ రూపంలో అనుభవిస్తాం. నవగ్రహాలు ఏం చేస్తాయి? నువ్వు మంచి చేసావు, మంచికి తగిన ఫలితం ఇస్తావు. చెడ్డ చేసావు, ఆ చెడ్డకి తగిన ఫలితాన్ని అందిస్తాయి. అందువల్ల నిజానికి నవగ్రహాలని పాపగ్రహాలు నీచ దృష్టితో ఉన్నాయని ఎప్పుడు నిందించకండి. గ్రహాలలో నీచత్వం లేదు, గ్రహాలలో పాపగ్రహాలు లేవు. ఈ గ్రహములు పాపము చేస్తే పాపమునకు తగిన శిక్షను ఇస్తున్నాయి మనకి. అది మనం తెలియక ఇదిగో పలానా శని నీచంలో ఉన్నాడు లేకపోతే ఇంకోటి నీచంలో ఉన్నాడు అంటున్నావు. శని ఎందుకు నీచంలో ఉంటాడు? నీ పాపానికి శని నీకు నీచమైన స్థితి ఇస్తున్నాడు అని అంతరార్థం అన్నమాట. అటువంటి పాపాలని తొలగించి, నీచత్వాన్ని తొలగించి శుభమివ్వడం కోసం కపిల తీర్థ ప్రాంగణంలో నవగ్రహాలు తమ శరీరముతో స్వయంభూ విగ్రహాలు అయ్యారు. అందుకే వాటికి ప్రదక్షిణ చెయ్యండి. ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు తప్పక అక్కడికి వెళ్ళి కపిల తీర్థంలో ఉన్నటువంటి స్వామివారికి నమస్కారం చేసి అమ్మవారిని పూజించి తదనంతరం నవగ్రహాలకి ప్రదక్షిణ చెయ్యండి. వాటి అనుగ్రహం పొంది తీరుతాం. అవి చాలా సులభముగా అనుగ్రహిస్తాయి. అక్కడ ఉన్న మూర్తులు స్వయంభూమూర్తులు కనుక వాటికి శక్తి ఎక్కువ ఉంటుంది. ఈయన కూడా అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేశాడు. అక్కడ నుంచి నడుచుకుంటూ కొండెక్కడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళగానే ఎదురుగుండా ఒక పెద్ద కొండ గుహ కనపడింది. అంటే మధ్యలోనే పూర్తిగా వెంకటాద్రి పైకి వెళ్లకుండానే మధ్యలోనే ఒక పెద్ద కొండ గుహ కనపడింది. ఆ గుహ ప్రాంగణం దగ్గర 8 ఏళ్ల బాలుడు ఒక ఆయన గోచిగుడ్డ మాత్రమే ధరించి మహాయోగ దీక్షతో తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక మహానుభావుడు కనబడ్డాడు. ఇందాక కపిల తీర్థంలో సంకల్పపూర్వకంగా స్నానం చెయ్యమని చెప్పిన మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పోలికలతో ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు. ఈయనెవరో ఆయనెవరో, ఆయన ఈయన ఒకటేనా లేక ఆయన ఈయన అన్నదమ్ములా అనుకుంటూ ఆ మనిషిని చూడగానే ఏదో తెలియని గౌరవం కలిగి టక్కన వెళ్ళి పాదాల మీద పడ్డాడు ఈ ఆత్మారాముడు. ఒక్కొక్క వ్యక్తిని చూస్తే ఏదో తెలియని గౌరవం కలుగుతుంది. డా ఎవో ఈ అప్పుడా ఎమ్మ ఎవ్వరో ఏమి కులమున్నదియో ఎరుగకయ్యును. అతడు జోహారు చేశాట. దగ్గరకు వెళ్ళి ఎవరు ఏమిటని అడగకుండా వెళ్ళి పాదాలకి సాష్టాంగ పడ్డాడు. శ్రీనాథుడు అద్భుతంగా భీమేశ్వర పురాణంలో ఈ పద్యం చెబుతాడు. ఇదే పద్యాన్ని కొంచెం అటు ఇటు మార్పు చేసి తరిగొండ వెంగమాంబ కూడా రాసింది. అంటే కొన్ని పద్యాలు అక్కడేమో పార్వతీదేవికి దండం పెడుతున్న సందర్భంలో శ్రీనాథుడు రాశాడు. ఇక్కడ ఆ పద్యం చాలా బాగుంది కనుక కించిత్ మార్పుతోటి తరిగొండ వెంగమామ కూడా రాసింది తెలుగులో. ఎదురుగుండా ఒక ఆయన ఉన్నాడు, ఆయన వయస్సు కేవలం 8 ఏళ్ళే. ఆయన కూడా పోని పెద్ద గొప్ప బట్టలు కట్టుకున్నాడా లేదు, కేవలం గోచియే పెట్టుకున్నాడు. అయినా ఆయన్ని చూడగానే ఆయన్ని నువ్వు ఎవరు ఏమిటి అని అడగకుండా సాష్టాంగపడ్డాడు ఈయన. అంటే జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా వాడికి నమస్కారం చేయమని చెప్పారు. అందుకే ఏమని చెప్పారు, జాతి నపూచో సాధుకి, సాధువు కనపడితే వాడి జాతి అడక్కు. నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి, నువ్వెవడివి, నువ్వు మావాడివా, మళ్ళీ మా వాళ్ళలో మా శాఖ వాడివా, మళ్ళీ మా గోత్రం వాడివా, ఇవేం అడక్కు పిచ్చాడా. పూచ్చులీజియే జ్ఞాన్, ఆ వ్యక్తి యొక్క జ్ఞానం గురించడు. మోల్లుకరో తల్లవారిక, కత్తి కొనేటప్పుడు ఏం చేయాలి, కత్తిని వరలో నుంచి బయటికి లాగి ఈ కత్తి పదునుగా ఉందా లేదా, ఈ కత్తి మంచిది అవునా కాదా అని చూసుకుంటాం. కానీ కత్తి లోపల తుప్పట్టిపోయి అదేమీ లేకుండా ఉన్నా దానిపైన వర ఉంటుంది కేసు, అది చూసి ఎవడన్నా కొంటాడా. మన నేపాల్ వెళ్ళినప్పుడు మహానుభావులంతా తలకో కత్తి కొన్నారు. కత్తి కొనేటప్పుడు కత్తిని చూసుకుంటారు, కానీ ఆ కత్తిని పెట్టుకునే పైన ఉండేటటువంటి ఆ చర్మంతో లెదర్తో తయారు చేసినటువంటి తోలుతో తయారు చేసినటువంటి వరను చూచి ఎవడో కొండవు. ఎవడైనా ఈ శరీరాన్ని చూచి విలువివ్వడు. శరీరం మంచి అందంగా ఉంది, అద్భుతంగా అలంకారం చేసుకున్నాడు, ఈ దిక్మాలిన వేషాలకి శుభ్రంగా నల్లరంగు వేశాడు, ఉన్న 4 వెంట్రుకలకి నల్లరంగు వేశాడు, ఒళ్ళంతా సెంటు కొట్టుకున్నాడు, నగలు పెట్టుకున్నాడు, ఇంత మేకప్ వేసుకున్నాడు, అందంగా ఉన్నాడు, ఇక్కడ కూర్చున్నాడు అనుకుందాం. అందంగా ఉన్నాడని ఒక క్షణం చూస్తారు, ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత నోరిప్పి కూకోయండి కూకోయండి పలారాలు వస్తాయి కూకోయండే అన్నాడు అనుకోండి, మీరు ఒక్కళ్ళు ఇక్కడ కూర్చుంటారా, మీరు కూకోరు పారిపోతారు అవునా. అంటే వాడు ఎంత అందంగా ఉన్నా, ఎంత మేకప్ వేసుకున్నా, ఎన్ని నగలు పెట్టుకున్నా ఇక్కడ కూర్చున్నప్పుడు వాడు మాట్లాడాలి, వాడు మాట్లాడేది అర్థం అవ్వాలి, అది భాష జ్ఞానానికి సంబంధించింది అయి ఉండాలి. ఏమీ లేకుండా ఉట్టిని వచ్చే వ్యక్తిని గౌరవిస్తారా? కాబట్టి జ్ఞానమును చూసి గౌరవిస్తారు, కానీ ఈ పై శరీరాన్ని చూసి ఎవరు గౌరవించరు జ్ఞానులు. అందుకే జ్ఞానులు ఎప్పుడైనా మీరు చూడండి, భగవంతుడు చేపగా పుట్టాడు, పందిగా పుట్టాడు, వరాహంగా పుట్టిన దానికి ముందే కూర్మంగా పుట్టాడు, నరసింహంగా మారాడు, పొట్టివాడిగా మారాడు, రాముడయ్యాడు, పరశురాముడయ్యాడు, కృష్ణుడయ్యాడు, బలరాముడయ్యాడు, బుద్ధుడయ్యాడు, కల్కిగా పుట్టబోతున్నాడు, ఎన్ని రూపాలు ఎత్తాడు. అందులో అంతరార్థం ఏమిటి, ఒరే ఇందులో ఉన్న జ్ఞానాన్ని గుర్తించండిరా, ఈ పై ఆకారాలని కాదురా అని చెప్పడం ఆయన అంతరార్థం. అందుకని ఎంతో తేలికగా కబీర్ దాసు గారు, ఎవరైనా సాధువు కనబడితే ఆ సాధువు యొక్క జాతి అడక్కు, అతని జ్ఞానమడుగు, కత్తి కొనేటప్పుడు కత్తిని చూడు, వరని కాదు, వర ఈ శరీరం, శరీరంలో ఉన్న జ్ఞానం కత్తి లాంటిది, మనకు కావలసింది ఈ పై శరీరమా లోపల ఉన్న జ్ఞానమా. ఆవిడ చూడండి, పిచ్చేవాళ్ళం ఉంటుంది చూడడానికి, జుట్టు తెరి తెల్లబడిపోయి, పెద్ద శరీరం భారీకాయం లేదు, కోటీశ్వరులు కాదు, ఓ నగ ఉండదు, నాణ్యం ఉండదు, పోనీ 25,000 లక్షల జీతం రాదు, కానీ ఎందుకు గౌరవిస్తున్నారు ఊళ్ళో? ఓ అమాయక స్త్రీలాగా ఉన్నటువంటి ఆవిడకి ఎందుకు ఎంత గౌరవిస్తున్నాం అంటే, ఆ మనస్సు, ఆ ప్రేమ, ఆ సేవ, జీవితాన్ని దేశానికి భక్తులకి అంకితం చేయాలనే భావనకి నమస్కారం చేస్తున్నాం. మీలో చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, డబ్బును బట్టి గౌరవించట్ల డబ్బును చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ గౌరవిస్తున్నాము మనం. లోకల్లో కోటీశ్వరులు కోట్లు కోట్లు సంపాదిస్తే వాళ్ళని మనం గౌరవించట్లే సరి కదా, అప్పుడప్పుడు వీడు కుంభకోణాలు చేసి సంపాదించాడని తిట్టుకుంటున్నాం. కానీ అదే తన పవిత్రమైన సొమ్ముని 1 లక్ష రూపాయలని గుడికి ఇస్తే ఎంత పుణ్యాత్ముడు అండి, 1 లక్ష రూపాయలు ఇచ్చేటండి గుడికి అని రోజు చెప్పుకుంటున్నాం. ఆ మంచితనాన్ని గుర్తిస్తున్నాం, డబ్బుని కాదు మనం గుర్తించేది. మీరు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలా, అందరూ డబ్బు ఇవ్వగలమా, అందరం ఒకే పని చేయగలమా? కానీ ఇక్కడికి కొంతమంది పేదవాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, విందామనే శ్రద్ధతో వచ్చారు. 7 రోజుల పాటు కుటుంబాన్ని విడిచిపెట్టి మీరు హైదరాబాదు నుంచో, ఏలూరు నుంచో, మంధని నుంచో, కరీంనగర్ నుంచో, వరంగల్ నుంచో, ఇంకో వేములవాడ నుంచో వచ్చి ఇక్కడ వింటున్నారంటే ఎంత చిత్తశుద్ధి లేకపోతే వింటారండి ఇవాళ. అసలు నిజం చెప్పాలంటే ఇవాళ 1 కోటి రూపాయలు దానం చేసిన దాత కంటే మీరు నిజమైన బలి చక్రవర్తి, శివ చక్రవర్తి. ఎందుకంటే రోజుకు 100 సీరియళ్ళు త్యాగం చేసి వస్తున్నారు ఇక్కడికి, టీవీ సీరియల్. సీరియల్ చూడడం అనేది త్యాగం చేయటం ఉందే, ఆ త్యాగం చేసిన వాడే త్యాగరాజు. వాడు బలి చక్రవర్తి కంటే శివ చక్రవర్తి కొద్దిగా గొప్పవాడు. 1 లక్ష రూపాయలు పాప ఆయన పుణ్యాత్ముడు దానం చేయటం, అది ఒక కోణం అయితే అసలు ఎంత మంచివాడు వీరు. అసలు మధ్యాహ్నం అయ్యిందంటే ఏ ఇంట్లోకైనా పెడితే అన్నం పెట్టేవాడు ఉన్నాడా, కాఫీ ఇచ్చేవాడు ఉన్నాడా, గురువుగారు ఉండండి ఉండండి 5 నిమిషాలు ఈ సీరియల్ అయితే కానీ. పాదపూజ చేయడానికి ఒక ఇంట్లోకి వెళ్ళాం, పళ్ళెం తెచ్చింది ఆవిడ, నీళ్ళు ఎక్కడ పెట్టింది, సరిగ్గా ఆవిడ సీరియల్ మొదలైంది. గురువుగారిని అక్కడ కూర్చోబెట్టి, గురువుగారు మీరేమనుకోకండి, ఈ సీరియల్ చూడకపోతే నేను ఇప్పుడు బతకలేను, మీరు ఒక్క 5 నిమిషాలు ఉండండి అని అక్కడ కూర్చోబెట్టి వెళ్ళి ఆ సీరియల్ చూసి వచ్చి అప్పటిదాకా నేను వెర్రిమొహం వేసుకుంటూ కుర్చీలో కూర్చున్నాను, వెళ్ళిపోతానంటే నా మీద ఒట్టు ఉంది, పైగా పోని వెళ్ళిపోదామంటే నా మీద ఒట్టు, ఇంకేం చేస్తాను ఇక్కడ, అలా కూర్చుని ఉన్నాను. అయ్యవగానే ఇంక ఈ పూట అయ్యిందండి, సీరియల్ ఉందండి, ఈ పూజ చేస్తున్నంతసేపు కాళ్ళు కడుగుతున్నంతసేపు ఆ సీరియల్ అండి గురువుగారు, సీరియల్ అంది నా కాళ్ళు గోళ్ళు పెట్టి గుచ్చి మొత్తం మీద పుళ్ళు పుళ్ళు చేసి దాని మీద ఆ పుళ్ళు కనపడకుండా పసుపు పూసి కుంకం పెట్టి ఆ కుంకం ఏదో రక్తం ఏదో తెలియకుండా ఇంటికి పంపింది. ఆవిడ భక్తురాలే, కానీ ఈ భక్తులు ఇదో విచిత్రమైన భక్తి కాబట్టి ఈ రకంగా ఆలోచిస్తే వాళ్ళ రోజున మహాద్భుతమైనటువంటి త్యాగం చేస్తున్నారు. ఇది జ్ఞానం అంటే, ఇది నిజమైన త్యాగం అంటే, ఇది పవిత్రత అంటే అని మనం ఊహించేలాగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరు పురాణం వింటున్నారంటే ఇది కూడా శ్రద్ధే. కాబట్టి ఒక్కొక్కళ్ళు దానం చేస్తారు, ఒక్కొక్కళ్ళు కాలాన్ని పవిత్రమైనటువంటి రీతిలో గడుపుతారు. అసలు భగవంతుని కథలు వినడానికి ఎక్కడో ఇంత దూరంలో పొలాల మధ్యలో ఉన్న గుడి దగ్గరికి మీరు వచ్చారంటే మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారండి? ఇది జ్ఞానమే, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అందువల్ల ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గొప్పవాడైతే వాడు ఎవడు ఏమిటి అనడకుండా సాష్టాంగపడ్డమే, వాడు గురువు అంతే. అది వాడు ఒక దత్తాత్రేయుడు, ఆయన ఒక దక్షిణామూర్తి అనుకోండి అంతే, కాళ్ళ మీద పడిపోండి. ఇదే పని చేశాడు ఆత్మారాముడు. ఆత్మారాముడు వేద పండితుడు, చదువుకున్నవాడు, 10 మందికి పురాణాలు చెప్పనేర్చినవాడు, కానీ 8 ఏళ్ల కుర్రవాడికి నమస్కరించారు. మూలంలో సంస్కృత స్కాంద పురాణంలో పురాణజ్ఞుడు బాలోవా యువాథ, కుర్రాడైన యువకుడైన వృద్ధోవా ముసలివాడైన రోగిష్ఠివాడైన ఎవడైనా పురాణము చెప్పేటటువంటి వ్యక్తి పండితుడైన వ్యక్తి పూజారుహుడు, బాలుడయ్యును పూజ్యుండు పండితుండు. పండితుడైతే వాడు చంటి పిల్లాడైనా పూజ్యుడే, వాడికి నమస్కారం చేయవలసిందే. ఆయనలో ఉన్న పాండిత్యాన్ని నేను ఎలా